శ్రోతలు, రేడియో సాయి తెలుగు ప్రసారాల 4వ వార్షికోత్సవ సందర్భంగా 2వ రోజు ప్రత్యక్ష ప్రసారమవుతున్న ప్రత్యేక కార్యక్రమాలను వింటున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు వేదోద్ధరణకు పెద్దపీట వేశారు. దసరా నవరాత్రులలో వేద పండితులను సత్కరించి వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞాన్ని ఎంతో వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించేవారు. మన తదుపరి కార్యక్రమంలో ప్రశాంతి క్యాంపస్ విద్యార్థులు స్వామి విశ్వజనీయమైన వేదాలను సర్వులకు ఏ విధంగా అందించి వేదోద్ధరణ గావిస్తున్నారో వేదవాహిని ద్వారా తెలుసుకుందాం.
సకల జనులకు దారి చూపే దీపము వేద సారమే, విశ్వమంతటికి జీవనాధారము
వేదవాణి. సకల జనులకు దారి చూపే దీపము.
జనవాహినికిది తెలుపగా ప్రణవము వేదము సృష్టికి మూలము జనవాహినికిది తెలుపగా
సోమకాసురుని సంహరించి ఇల వేద రాశి దరి చేచగా వేదశాఖలే తో బుట్టువులుగరామునిగా ప్రభవించినావు.
వేదశాఖలే తో బుట్టువులుగరామునిగా ప్రభవించినావు.
యాగముగాచి ఋషులను బ్రోచి దానములను పరిమార్చినావు. యాగముగాచి ఋషులను బ్రోచి దానములను పరిమార్చినా.
గణనా గణపతి గుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిస్సీద సాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ హీనామ విత్రయవతో గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరిః ఓం
శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నేడు మనం వేదవాహిని వేద వైశిష్ట్యతపై చర్చాగోష్ఠిని జరుపుకోబోతున్నాం. దీనిలో భాగంగా శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం నుండి కొంతమంది విద్యార్థులు పాల్గొంటున్నారు. వారి పేర్లు అనంత్ విఎస్ సెకండ్ ఎంఎస్సీ, శివరామకృష్ణ సెకండ్ ఎంఎస్సీ, శ్రావణ్ సెకండ్ ఎంబీఏ, గురు సంతోష్ సెకండ్ ఎంబీఏ, శ్రీనివాస్ సెకండ్ ఎంబీఏ, నిశాంత్ ఫస్ట్ ఎంఎస్సీ, సాయి కిరణ్ సెకండ్ బీఎస్సీ, చివరిగా సాయిచంద్ ఫస్ట్ ఎంఎస్సీ.
ఓం శ్రీ సాయిరాం. ఈ చర్చాగోష్ఠిలో ప్రథమంగా మనము స్వామివారి సంస్థలలో, స్వామివారి మిషన్లో ఈ వేదం అలాగే వేదోద్ధరణ ఎలా మొదలైంది అనే అంశాన్నిపై చర్చిద్దాం.
వేదాల గురించి స్వామి ఏం చెప్పారంటే, ఆత్మస్వరూపులారా, సనాతన ధర్మ స్థాపన చేసి సర్వదేశాలకు శాంతి సౌఖ్యములను సమకూర్చటే నా అవతార ఉద్దేశం. నా సంకల్పానికి తిరుగులేదు. ఎటువంటి వారు నా కార్యమునకు అడ్డు రాలేరు, రాజాలరు. ఇది నిజం, నిజం అని చెప్పారు. ఈ విధంగా స్వామివారు తన అవతార కార్యక్రమంలో ఒకటి అయిన గోబ్రాహ్మణ వేద పోషణకు, తద్వారా వైదిక ధర్మోద్ధరణకు పునాదులు వేస్తున్నానని ప్రకటించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞ మహోత్సవాన్ని నిర్వహించి దానిలో భగవాన్ బాబావారు స్వయంగా వేదపురుషులుగా ఆసీనులయ్యారు. వేద విజ్ఞాన ఘనులైన బ్రహ్మశ్రీ చెరుకుమిల్లి కామావధానులు గారు సర్వాధ్యక్షులుగా, ఆమ్నాయ వాచస్పతి బ్రహ్మశ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు వేదశాస్త్రాది ధర్మోపన్యాస సభలకు అధ్యక్షకులుగా నియమింపబడ్డారు. ఈ యజ్ఞ ముఖ్య కార్యకర్తగా భైరాగి శాస్త్రి గారు నియమింపబడ్డారు.
ఈ యజ్ఞానికి కావాల్సిన జాబితా భైరాగి శాస్త్రి గారు తయారు చేస్తూ ముఖ్యమైన కలశాన్ని వ్రాయటం మర్చిపోయారు. అప్పుడు శాస్త్రి గారికి ఏమి చెయ్యాలో అర్థం కాక స్వామి శరణు వేడారు. అప్పుడు స్వామి గదిలోకి వెళ్లి కొన్ని నిమిషాల తర్వాత ఒక అద్భుతమైన కలశంతో బయటికి వచ్చి, అది షిరిడి అవతార కాలంలో చించోలి రాజమందిర పాత సామాను గదిలో ఉంచాను, అది తీసుకురావడానికే ఇంత సమయం పట్టిందని చెప్పారు.
కామావధాని, బైరాగ శాస్త్రి గారు, గణపతి శాస్త్రి గారు వంటి పండితోత్తములను పుట్టపర్తిగా ఆహ్వానించి వారి ద్వారా వేదోద్ధరణ చేయదలిచారు. వేదోద్ధరణలోని మొదటి ప్రక్రియగా ప్రశాంతి నిలయంలో వేద పాఠశాలను స్థాపించారు.
అందుకే ఆధ్యాత్మిక చింతన, వేదాల ప్రభావం ప్రతి మనిషికి తన విద్యార్థి దశలోనే అందింపబడాలని ఉద్దేశించి విద్యాలయాల కంటే ముందు మన స్వామివారు వేద పాఠశాలను స్థాపించారు.
కానీ సాయిచంద్, నేటి సమాజంలో లౌకిక విద్యతోనే డబ్బులు సంపాదించగలం అని ఆలోచించే మనుషులు చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి సమాజంలో ఆధ్యాత్మిక విద్య కొరకై వేద పాఠశాలలకు వెళ్లి ఎవరన్నా వేదం నేర్చుకుంటారంటావా?
నిజమే, అటువంటి ఆధ్యాత్మిక విద్యలపై మక్కువ తక్కువే ఉండొచ్చు.
ఇప్పుడు ఉదాహరణకి మావాడు అక్కడ ఉన్నాడులే, వాడు చిన్నప్పుడు ఈ స్కూల్ బడికి వెళ్లి చదువుకున్నాడు.
స్కూల్ బడి అంటే?
స్కూల్ అంటే ఏంటి, పిల్లలుంటారు, బాగా టీచర్స్ ఉంటారు, బాగా చదువు చెప్పుకుంటారు. కానీ స్కూల్ బడి అంటే అసలు చదువు ఎప్పుడూ జరగదు. అలాంటి ఈ స్కూల్ బడికి ఒకరోజు ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. ఆయన సరిగ్గా మా వాడి దగ్గరకు వచ్చి, ఒరే అబ్బాయి, యాపిల్ పండులా ముద్దుగా బొద్దుగా ఉన్నావు, ఒక చిన్ని ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తావా అని అన్నాడు. మావాడేమంటాడు, సరే సార్ అడగండి అన్నాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ గారు అడిగారు, జ్ఞానోదయం అంటే ఏంటి? మావాడు చెప్పాడు, సార్ ఇదొక క్వశ్చనా సార్, ఇంత సింపుల్ క్వశ్చనా, ఇదిగోండి ఆన్సర్ ఇలా చెప్తానని చెప్పాడు. జ్ఞానం అంటే ఏంటి? తెలివి. ఉదయం అంటే తెల్లారడం. ఆ రెండిటిని కలుపుకోండి సార్, అందులోనే ఉంది ఆన్సరు, తెలివి తెల్లారిందని చెప్పాడు. ఇంకా ఇన్స్పెక్టర్ అయోమయంలో పడిపోయాడు, ఏంట్రా తెలివి తెల్లారిందా, ఇలా కాదు కానీ ఇంకో చిన్న ప్రశ్న అడుగుతాను, దీనికన్నా కరెక్ట్ ఆన్సర్ చెప్పరా బాబు అని అడిగాడు. ఏంటి ప్రశ్న? శివధనస్సును ఎవరు విరిచారు అని అడిగాడు. అప్పుడు మావాడేమన్నాడు అనుకున్నావు? విరవడం పొడవడం ఇవన్నీ నాకు తెలియదు సార్, నేనైతే విరవలేదని చెప్పాడు. ఇన్స్పెక్టర్ కోపం వచ్చేసింది. ఏంట్రా, శివధనస్సును ఎవరు విరిచారని అడిగితే నేను విరవలేదంటావా? ఇలా కాదు గాని, వెళ్లి నీ పంతుల్ని తీసుకురాపో అన్నాడు. పంతులు వచ్చారా? పంతుల్ని అడిగారు ఇన్స్పెక్టర్ గారు. అరే పంతులు, ఏంటిది, ఏం జరుగుతుంది ఇక్కడ, ఈ అబ్బాయి ఇలా జవాబు చెప్తాడేంటి అని అన్నాడు. అప్పుడు పంతులు అన్నాడు, ఇన్స్పెక్టర్ సార్, మీకు రాస్తని చెప్తాను వినండి, క్లాస్లో ఉన్న అబ్బాయిలందరిలోనూ ఈ అబ్బాయే చాలా అల్లరి చేస్తాడు, కాబట్టి ఖచ్చితంగా ఈ అబ్బాయే శివధనుసును వీర్చేసింటాడు అని చెప్పాడు. ఇంకా ఇన్స్పెక్టర్ కోపం వచ్చేసింది, డైరెక్ట్ గా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి చెప్పాడు. అరే ఏం ఉపాధ్యాయులండి, ఏం విద్యాభ్యాసం, తలపోటు వచ్చేస్తుందండి బాబు అన్నాడు.
అయ్యో, అంటే ప్రస్తుతం విద్యా విధానం అలా దిగజారిపోయిందన్నమాట, కాబట్టి అలాంటి పండితులు విద్యార్థులు ఉండకూడదని ఉద్దేశించి లౌకిక విద్య మరియు ఆధ్యాత్మిక విద్య ఏకమయ్యేటట్లు స్వామి ఈ విద్యా సంస్థల్ని నెలకొల్పారు.
అందుకే మన స్వామి వారిని పొగుడుతూ పాటలు కూడా పాడారు.
పాఠశాలలు కళాశాలలు ప్రారంభించితివి, లౌకిక విద్యను ఆధ్యాత్మికమును ఏకము చేసితివి.
ఆహా అనంత్, ఇది వింటుంటే ద్వాపరయుగంలో యశోదమ్మ గుర్తుకు వస్తున్నారు. తను ఒక చేతిలో వెన్న చూపించి కృష్ణుని దగ్గరికి ఆకర్షించి వద్ద చేరగానే వెనక దాచిన కర్రతో మందలించేవారు. అదేవిధంగా స్వామి ప్రస్తుత సమాజానికి తగ్గట్టు మొదట లౌకిక విద్యను చూపిస్తూ ఆధ్యాత్మిక విద్యను కూడా నేర్పుతున్నారు.
ఇలాగే 1968 మొదటిగా మహిళలకు శ్రీ సత్యసాయి ఆర్ట్స్ కాలేజ్ అనంతపురంలో స్థాపించారు స్వామి. ఆ తరువాత 1969 బృందావనంలో కూడా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నిర్వహించారు. తర్వాత 1981 సత్యసాయి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు మన స్వామి.
అయితే అనంత్, స్వామివారు విశ్వవిద్యాలయం స్థాపించిన కొత్తలో కామావధాని గారు స్వయంగా పిల్లలకి వేదోచ్చరణ నేర్పేవారు. ఇలాగే వారు స్వామి ప్రేమకు పాత్రులయ్యారు. అయితే స్వామి మన భాగ్య సార్తో ఒకసారి చెప్పారు, నువ్వు నా పిల్లల్ని చూసుకుంటే నేను మీ వాళ్లను చూసుకుంటాను అని.
అవును, నిజమే సంతోష్, నాకు గుర్తుకొచ్చింది. కామావధాని గారు మా నాన్నమ్మగారి బంధువులు. మా నాన్నమ్మగారు వారి ద్వారానే స్వామి వద్దకు వచ్చారు. అప్పటి నుండి స్వామి మాకు ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకుంటున్నారు. వారి బంధువులైన మమ్మల్నే ఇట్లా చూసుకుంటే ఇంకా కామావధాని గారికి ఎంతటి మహద్భాగ్యం కలిగి ఉంటుందో.
కామావధాని గారే కాదు, స్వామి తన విద్యా సంస్థలో చదివే ప్రతి విద్యార్థులు విద్యార్థినులకు కూడా ఎంతో అదృష్టమును భాగ్యమును ప్రసాదించారు. అనంతపురంకు చెందిన ఒక స్టూడెంట్, ప్రస్తుతము ప్రైమరీ స్కూల్లో టీచర్గా పనిచేసిన ఆవిడ ఒక అనుభవం నాతో పంచుకున్నారు. వారి చదివే రోజుల్లో వారికి మహిళలు కూడా స్వామి వద్ద వేదం పఠించాలని కోరిక కలిగింది. స్వామి ఆ సంవత్సరము దసరా వేడుకల్లో భాగంగా వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞంలో వేదం పఠించే అవకాశం వారికిచ్చారు. ఆ రోజు పూర్ణచంద్ర ఆడిటోరియంలో స్వామి స్టేజ్ పైన మధ్యలో కూర్చుండగా ఒకవైపు అబ్బాయిలు ఇంకోవైపు అమ్మాయిలు నిల్చున్నారు. వేద పఠనం మొదలైంది. అయితే వేద పఠనం మొదలయ్యేసరికి అమ్మాయిలకు అబ్బాయిలు చదివే మంత్రములు వీరికి రావని అర్థమైంది. స్టేజ్ పైన అమ్మాయిలు అలా నిల్చుండిపోయారు, బాధతో స్తంభించిపోయారు. వేద పఠనం అయిపోయాక నిరుత్సాహంగా భయంగా స్టేజ్ పై నుంచి అమ్మాయిలు దిగి వస్తున్నారు. అదే సమయంలో సభలో కూర్చున్న కొందరు పెద్దలు స్వామి దగ్గరికి వచ్చి, స్వామి, మీ అమ్మాయిలు ఎంత బాగా వేద పఠనం చేశారో, వారి గొంతు కంచు గొంతులా ఉంది, ఎంత స్పష్టంగా ఎంత బాగా చదివారో అని పొగుడుతూ వచ్చారు. ఇది విన్న అమ్మాయిలు ఆశ్చర్యపోయారు, స్వామి వైపు చూస్తూ ఉండిపోయారు. స్వామి తన చిరునవ్వుతో ఆడపిల్లలను దీవించారు. ఈ విధముగా స్వామి వారికి ఎంతో ప్రోత్సాహం అందించారు.
శ్రీనివాస్, కాలేజీ విద్యార్థి విద్యార్థినిలే కాదు, స్వామివారు వేదాభ్యాసం చిన్న వయసు నుండి జరగాలని తలచి ప్రైమరీ స్కూల్ హైస్కూల్ చిన్నపిల్లల చేత వేద పఠనం చేయించారు. స్వామివారు దైవచింతన చిన్ననాటి నుండే మొదలుపెట్టాలని తలచి ఇంతటి మహద్భాగ్యం మనకు కల్పించారు.
చాలా బాగా చెప్పావు శివరామకృష్ణ. మనం ఇప్పటిదాకా స్వామి విద్యా సంస్థల్లో పిల్లలకు వేదం ఎలా అభ్యసింపబడిందో తెలుసుకున్నాం. కానీ ప్రస్తుతం మనం దేశ విదేశాల్లో కూడా చూసినట్లయితే ఈ వేదోద్ధరణ చాలా ప్రాముఖ్యతనుంది, అందరూ వేదాలను ఉచ్చరిస్తున్నారు.
దీని వివరాలు నేను చెప్తాను సాయిచంద్. స్వామివారు 2006 పుట్టపర్తిలో అతిరుద్ర మహాయజ్ఞం జరిపారు. ఆ సమయంలో స్వామివారు తన ఉపన్యాసాలలో వేదం యొక్క విశిష్టత గురించి చాలా చెప్పారు. అంతేకాకుండా వేదం చెప్పే పిల్లలను ఎంతో ప్రోత్సహించేవారు. అప్పుడు మన స్వామి తన విద్యాసంస్థల్లో చదివే విదేశీ పిల్లల చేత సాయి కుల్వంత్ సభా మంటపంలో అందరి సమక్షంలో వేదోచ్చారణ చేపించేవారు. అలా ఆ విదేశీ పిల్లలు స్వామి ముందు వేదోచ్చారణ చేస్తుండగా వారిని చూసి స్వామి ఎంతో ఆనందపడిపోయేవారు. ఇది గమనించిన అక్కడున్న విదేశీ భక్తులందరూ, ఓహో మనం కూడా వేదోచ్చారణ చేస్తే స్వామికి దగ్గరవ్వచ్చు, స్వామికి ఆనందాన్ని కలగజేయవచ్చు అని భావించి అలా వేదోచ్చారణ చేయడం మొదలుపెట్టారు.
అంత మాత్రం కాదు, 2008లో సహస్ర పూర్ణ చంద్ర దర్శనం జరిగింది. అప్పుడు స్వామి స్వయంగా చెప్పారు ఇలా, పిల్లలందరూ రుద్రం నేర్చుకుంటే అందరికీ నేను అంగవస్త్రం మరియు పంచ ఇస్తాను అని చెప్పిన మాట నెరవేర్చారు స్వామి. అందరికీ అంగవస్త్రం మరియు పంచ ఇచ్చారు. అది మాత్రం కాదు, వాళ్ళందరూ స్వామి స్వర్ణరథంపై పయనిస్తుండగా స్వామితో పాటే వేదోచ్చారణ చేస్తూ నడిచే అవకాశం కూడా వారికి కలిగింది. ఎంత భాగ్యం కదా.
అనంత్, రోజు సాయి కుల్వంత్ సభా మండపంలో వేదోచ్చారణ జరుగుతోంది, అసలు ఇది ఎలా మొదలైంది?
పూర్వం పండగలప్పుడు మాత్రమే వేదోచ్చారణ జరిగేది, కానీ కొన్ని సంవత్సరాల తరువాత స్వామి దర్శనం ప్రారంభమవ్వగానే వేదోచ్చారణ కూడా ప్రారంభమవ్వడం మొదలుపెట్టింది. 2009లో స్వామి చెప్పారు, రోజు వేద పారాయణం జరగాలి సాయి కుల్వంత్ సభా మండపంలో. అది మాత్రం కాదు, ఇప్పుడు స్వామి సంస్థలలో ఏ కార్యక్రమం జరిగినా ప్రప్రథమంగా వేద పారాయణం జరుగుతుంది. అది మాత్రం కాదు, ఇప్పుడు మనం వేదాల్లో చూస్తే జ్ఞానకాండం కర్మకాండం అని రెండు కాండాలున్నాయి. దానిలో జ్ఞానకాండం ఏం చెప్తుందంటే, మనము స్వామివారికి లేకపోతే ఆ దైవానికి ఎలా దగ్గరవ్వచ్చు. అది మాత్రం కాకుండా మనం ఏం చేస్తే దేవుణ్ణి పొందొచ్చు అని చెప్తుంది. ఇదేంటంటే దీన్నే వేదాంతం అంటారు. అది మాత్రం కాదు, స్వామి ఉపన్యాసాల్లో ఏం మాట్లాడినా అది కూడా అదే కదా చెప్తుంది. సో స్వామి చెప్పడానికి వేదాంతానికి భేదమేం లేదు కదా.
అనంత్, నీకు తెలుసు కదా, గండిగోడి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సాయి గాయత్రి రచించిన వారు స్వామివారి వాక్కు వేదవాక్ అని చెప్పారు. కాని శాస్త్రి గారు అబ్బాయి నమ్మలేదు. అప్పుడు శాస్త్రి గారు సనాతన శారదనిచ్చి స్వామివారి ఉపన్యాసాన్ని చదవమన్నారు. చదివిన ప్రతి వాక్యానికి సమానత్వమైన వేద శ్లోకమును శాస్త్రి గారు తెలిపారు. మరి ఎంత అద్భుతమో కదా ఇది.
ఖచ్చితంగా, అందుకనే స్వామి ప్రతి వాక్కు వేదవాక్కు అని చెప్పారు.
అంటే స్వామివారిచ్చిన ప్రతి ఉపన్యాసం మనకు వేదం. అటువంటప్పుడు స్వామివారు పూర్వం ఇచ్చిన ఉపన్యాసాలన్నీ మనం ఇప్పుడు వింటున్నామంటే అది స్వామివారు మనకి ఇచ్చిన మహాప్రసాదం, మహాభాగ్యం.
అసలు వేదమంటే ఏంటి?
వేదం అనేది పుస్తకమో పురాణమో కాదు. వేదం అనేది విత్ అను పదం నుండి ఉద్భవించింది. విత్ అనగా జ్ఞానము. వేదాలను అపోరుషేయాలని శృతి అని అంటారు. ఉదాహరణకు
ఆకాశాద్ వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుషః.
ఈ వేదవాక్కుల సారాంశము సృష్టి యొక్క రహస్యం గురించి తెలుపుతుంది. అటువంటి వేదానికి మూలము మరణము లేదన్నమాట.
వేదమంతా ఒకటేనా?
కాదు శ్రీనివాస్ అన్నయ్య, వేదాలలో మొత్తం 4 విభాగాలున్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మరియు అథర్వణ వేదము. ఈ వేదాలను విభజించినది వ్యాస మహాముని. వ్యాసుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాస రూపాయ విష్ణువే. కాబట్టి వేదమనేది మానవులకు ఆ భగవంతుడిచ్చిన వరం.
కానీ అనంత్, చాలామంది వేదాలు ఉచ్చరిస్తారు, కొంతమందికి వాటి అర్థం తెలియదు కదా. స్వామి ఈ అంశంపైన ఏమైనా చెప్పారా?
ఈ ప్రశ్నకు జవాబు నేను ఒక సంఘటనతో పాటు చెప్తాను. ఒకసారి ఒక భక్తుడు స్వామిని దర్శించుకోవడానికి పుట్టపర్తి వచ్చారు. ఆ భక్తుడు స్వామిని అడిగారు, స్వామి మీరు మీ పిల్లలకు వేదం నేర్పిస్తున్నారు కదా, నేను ఒకసారి వినాలని కోరుకుంటున్నాను, మీరు వినిపిస్తారా అని. స్వామి వెంటనే ఆయన్ను ఇంటర్వ్యూ రూమ్ లోకి తీసుకెళ్లి కొంతమంది పిల్లలను పిలిపించి వాళ్లతో వేదం ఉచ్చరింపజేశారు. వాళ్లు వేదం చెప్తుండగా ఈ భక్తుడు మధ్యలో వాళ్లని ఆపి, పిల్లలు మీరు వేదం చెప్తున్నారు కదా, దీని అర్థం మీకు తెలుసా అని అడిగారు. అప్పుడు ఈ పిల్లలు లేదు సార్ అన్నారు. వెంటనే స్వామి అన్నారు, ఒక పక్షి తన పిల్లలకు ఆహారం ఇచ్చేటప్పుడు ఆ పక్షి పిల్లలు
ఆ ఆహారం ఆ తల్లి ఎక్కడి నుంచి తీసుకొచ్చింది, ఎలా తీసుకోవచ్చు మనం, అలాంటి ఆలోచనలు ఉంచుకోవు. ఆ తల్లి మీద నమ్మకంతో వెంటనే తీసుకుంటూ ఉంటాయి. కానీ అవి ఎదగంగా ఎదగంగా వాటికి తెలుస్తుంది ఈ ఆహారం మనం ఎక్కడి నుంచి పొందొచ్చు, ఎలా మనము వెళ్లి తీసుకోవచ్చు అని. అదేవిధంగా నా ఒడిలో ఉన్న పక్షి పిల్లలు ఈ పిల్లలు. వీళ్లు ఎదగంగా ఎదగంగా ఈ వేద సారాంశము అవన్నీ నేర్చుకుంటారు. ఇప్పుడు నేనిచ్చే ఈ వేద ఆహారాన్ని వాళ్లు నమ్మకంతో నేర్చుకుంటారు అని చెప్పి చెప్పారు. ఇలా స్వామి ఏమన్నారంటే, ఆ వేదము మనం ఎలా చెప్తామో ఆ వైబ్రేషన్సే చాలు, అర్థం తెలియకపోయినా పర్వాలేదు అన్నట్లు చెప్పారు. ఎందుకంటే మనం ఎదగంగా ఎదగంగా వాటి అర్థం మనకే అర్థమవుతుంది. కానీ వేద పఠనంలో ప్రతి స్వరాన్ని ఉచ్చరించే పద్ధతి చాలా ముఖ్యం. ఉదాత, అనుదాత, స్వరిత, దీర్ఘస్వరిత అని నాలుగు రకాలు ఉన్నాయి. ఇప్పుడు శ్రీ సూక్తంలో కొన్ని వాక్యాలని విందాం.
హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం.
ఇప్పుడు చదివిన వాక్యాల్లో కొన్ని పదాలు పైస్వరాల్లో, కొన్ని కింద స్వరాల్లో ఉన్నాయి. దీన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకునే విధానం ఏంటంటే, వేదం చదివినప్పుడు మనం వాక్యాలను చూస్తే మనకు తెలిసేదేంటంటే, కొన్ని అక్షరాల కింద తర్వాత కొన్ని అక్షరాల పైన గీతలుంటాయి. ఈ గీతలు రెండు రకాలు. కిందుండే అడ్డగీతలు తక్కువ స్వరాల్ని తెలుపుతాయి, పైనుండే నిలువు గీతలు పైస్వరములను తెలుపుతాయి. అందువలన మనం వేదోచ్చారణ చేసేటప్పుడు పద్ధతిని పాటించాలి.
సరే, ఇప్పటి వరకు మనం వేదవాహిని గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు వేద వైశిష్టత గురించి తెలుసుకుందాం. మొదటిగా నేను ఒక అంశం చెప్తాను. మన పక్క రాష్ట్రమైన ఒరిస్సాలో ఏ కార్యక్రమం ఆరంభించినా ముందు సత్యసాయి ఆర్గనైజేషన్ సభ్యుల చేత రుద్ర నమకాన్ని చమకాన్ని పఠింపజేస్తున్నారట. ఎందుకంటే వాటి వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని వాళ్ళు భావించి దానివల్ల పవిత్రత ఏర్పడుతుందని వాళ్ళు భావిస్తున్నారు.
ఎంత బాగా చెప్పావు సోదరా. 1984 ఒక అగ్నిహోత్రి ఉండేవాడు. రోజూ తను హోమాలు చేసేవాడు. తను సుస్థలమైన భోపాల్. అప్పుడు భోపాల్ విషవాయు సంఘటన జరిగింది. తనకి ఏమీ కాలేదు. ఎందుకని అడిగితే, తను ఉచ్చరించే వేదాలు, తను చేసే పూజలే తనను కాపాడింది అని చెప్పారు. అటు తరువాత కేరళలోని త్రిశూర్ జిల్లాలో నంబూద్రి బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్లు అతిరాత్ర మహాయజ్ఞం చేస్తారు. శాస్త్రోత్వంగా ఏమి తేలిందంటే, ఈ యజ్ఞం చేసేటప్పుడు అక్కడ 100% పరిశుద్ధత ఉంటుంది అని తెలిసింది
అన్నట్టు సంతోష్. మన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం వేడుకలు ఎప్పుడూ వేద పఠనంతో ప్రారంభిస్తారు. దీని ప్రాముఖ్యత ఏంటంటావు?
స్వామివారి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవాలలో మనం పఠించే వేదాన్ని మనం ఒకసారి ఉచ్చరించి దాని అర్థాన్ని తెలుసుకుందాం.
వేదమనోచాచార్యో అంతేవాసిన మనుషాస్తి సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్చేసి సత్యాన ప్రమదితవ్యం ధర్మాన ప్రమదితవ్యం కుశలాన ప్రమదితవ్యం భూత్యేన ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాన ప్రమదితవ్యం దేవపితృకార్యాభ్యాన ప్రమదితవ్యం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథిదేవో భవ.
ఈ మంత్రం శిక్షావల్లిలోది. స్నాతకోత్సవానికి తగిన సందేశం ఇదే. నిజానికి పూర్వం గురుకులంలో విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులందరూ తమ గురువుల నుంచి నేర్చుకునే మంత్రం ఇది. ఈ వేదంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని ఉంది. అంటే సమాజంలో మనకి ఎదురుపడే వ్యక్తులు ఈ నలుగురు. ఈ నలుగురిని గౌరవించాలని మనం నేర్చుకుంటాం. అంతేకాకుండా సత్యం వద ధర్మం చర, అంటే సత్యాన్ని పలుకు ధర్మాన్ని పోషించు అని అర్థం.
అంతేకాదు స్వామి, సత్యం వద ధర్మం చర అను సూక్తిని మన విశ్వవిద్యాలయం యొక్క చిహ్నంలో భాగంగా కూడా పెట్టారు.
నిజమే.
మన విశ్వవిద్యాలయమే కాదు, కుల మత వర్గ భేదాలకు అతీతంగా విశ్వవ్యాప్తంగా వేదోద్ధరణ చేయుట మన స్వామి వలనే సాధ్యం. అటువంటి జగద్గురునకు శిష్యులైనందుకు మనం ఎంతో గర్వపడాలి.
ఆ జగద్గురు గురించి ఒక చిన్న పాట అందరం కలిసి పాడుకుందాం.
వేదము వేదము సాయి గురు పాదము, వేదము వేదము సాయి గురు పాదము, శ్రీ గురు జయ గురు జగద్గురు పాదము, శ్రీ గురు జయ గురు జగద్గురు పాదము, వేదము వేదము సాయి గురు పాదము. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానై నిలచిన పాదము, బ్రహ్మము తానై నిలచిన పాదము, రాతిని నాతిగా చేసిన పాదము, రాతిని నాతిగా చేసిన పాదము, రాతిని నాతిగా చేసిన పాదము, సత్యం శివం సుందరం సత్య సాయి గురు వందనం, సత్యం శివం సుందరం సత్య సాయి గురు వందనం, వేదము వేదము సాయి గురు పాదము, శ్రీ గురు జయ గురు జగద్గురు పాదము, శ్రీ గురు జయ గురు జగద్గురు పాదము, వేదము వేదము సాయి గురు పాదము.
తల్లి తండ్రి గురువు అయిన మన స్వామి పాద పద్మములు చెంత మనము వేదము నేర్చుకుంటూ వేదమును పఠిస్తూ ఎంతో మహాభాగ్యమును సమకూర్చుకుంటున్నాము. వేదము ఒక సారము చూసినట్లయితే మనకు తెలిసేది ఏంటంటే దైవము మానవుడు వేరే వేరే కాదు, ఇద్దరూ ఒకటే. ఉదాహరణకి నారాయణ సూక్తం మనము చదివేటప్పుడు ఒక వ్యాఖ్యాన్ని తీసుకుందాం. అంతర్బహిష్టతత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత. దీని అర్థం ఏంటి అంటే నారాయణుడు బయటెక్కడో లేడు, మన అంతరంగముల్లో హృదయ ప్రశాంతి నిలయంలోనే ఉంటాడు.
ఒకసారి భక్తుడు స్వామిని అడిగారు, స్వామి అసలు వేదం అంటే ఏంటి? మీరు నన్ను వేదాన్ని నేర్చుకోమని చెప్తున్నారు, మిగతా వాళ్లకి దాని సారాంశం చెప్పమని చెప్తున్నారు, కానీ వేదం అంటే ఏంటి అని. అప్పుడు స్వామి చెప్పారు, తెలుసుకోనంత వరకు దేవ, తెలుసుకున్న తర్వాత వేద అని.
తెలియనంత వరకు దేవుని జ్ఞానం కోసం అర్థిస్తాము, తెలిసిన తర్వాత ఆ భగవంతునికి మనకి ఎటువంటి భేదం లేదని తెలుసుకొని ఆ అద్వైత తత్వాన్ని మనం అలవర్చుకుంటాము, అదే వేదాంతం.
న కర్మణ ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః, పరేణ నాకం నిహితం గుహాయా విభ్రాజతే తత్యదయో విశంతి, వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగా యదయ శుద్ధ సత్వా, తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే దహ్రం విపాపం పరమేశ్వభూతం యః పుండరీకం పురమద్య సద్గృస్తం తత్రాపి దహ్నం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః.
ప్రతి దేశంలోనూ జాతి మత కుల వర్గాలకు అతీతంగా వేదాలను బాల బాలికలకు నేర్పించాలనేదే మన స్వామివారి ఆశయం. చివరిగా మనం ఒక చిన్న శ్లోకం చెప్పుకొని ఈ చర్చను పూర్తి చేద్దాం.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.
ఇంతవరకు మీరు ప్రశాంతి క్యాంపస్ విద్యార్థులు సమర్పించిన వేదవాహిని కార్యక్రమం విన్నారు.